ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం చేను కబుర్లు కార్యక్రమ శ్రోతలకు నమస్కారం. తెలంగాణ జిల్లాలో అత్యధికంగా విస్తీర్ణంలో సాగవుతున్న ప్రధాన ఆహారపు పంట వరి. ఇటీవలి కాలంలో వస్తున్న వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులు, ఆలస్యంగా కురిసే వర్షాల వలన వరి విస్తీర్ణం క్రమంగా తగ్గుతున్నది. రానురాను వ్యవసాయ కార్మికుల సమస్య, నీటి కొరత, చీడపీడల వలన వరి పంట సాగు ఇబ్బందికరంగా మారింది. దీనికి తోడు చౌడు నేలల వలన రైతులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. సాగు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆధునిక పరిజ్ఞానం, ముఖ్యంగా మధ్య స్వల్పకాలిక కొత్త రకాలు, వివిధ సాగు పద్ధతులు, చౌడు తట్టుకునే మరియు దోమకాటును తట్టుకునే విధంగా రూపొందించిన యాజమాన్య పద్ధతులు తెలంగాణ రాష్ట్రంలో వరి ఉత్పాదకత శక్తిని పెంచడమే కాకుండా ఖర్చులను కూడా తగ్గిస్తాయి. వరి పంటను నీటి వసతి, కాలాలను, నేల స్వభావాన్ని బట్టి వివిధ రకాలుగా పండించవచ్చును. కాబట్టి ఈనాటి చేను కబుర్లు రేడియో కార్యక్రమ అంశం ఏమనగా, ఖరీఫ్ అనగా వర్షాకాలానికి అనువైన వరి వంగడాలు, నారుమడి పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు అందులోని మెలకువల గురించి తెలియజేయడానికి ఏవో గారు మన ముందుకొచ్చారు. రైతుల మధ్య సంభాషణ.
ఓ కౌశల్యక్క, బాగున్నావా?
ఆ బాగున్నా చెల్లె, నువ్వెట్లున్నావు?
ఆ నేను కూడా బాగున్నా అక్క. అగో మన మాటల్లోనే దేవమ్మ కూడా వస్తుంది.
బాగున్నారా అక్క?
బాగున్నా దేవమ్మ.
అవును గాని ఎక్కడికో పోతున్నట్టున్నావు చెల్లె.
మీ దగ్గరికే వస్తున్నా అక్క.
గట్లనా, ఏం సంగతి దేవమ్మ?
గదే అక్క, ఎండాకాలం గడిచిపోయి వానకాలం రాబోతుంది కదా. ఈసారి వర్షాకాలంలో ఏ పంటలు పండిస్తే బాగుంటది, వాటిని ఎప్పుడు ఇత్తనం వేసుకోవాలి, ఎట్లాంటి ఇత్తనాలు వేసుకుంటే మంచి లాభం వస్తుందని మీ దగ్గర తెలుసుకుందామని వచ్చిన.
అట్లనా చెల్లె, నేనైతే ఈసారి వరి వేద్దామనుకుంటున్నా. కానీ మంచిగా దిగుబడి రానికే ఎట్లాంటి రకాలు వాడాలి, ఎట్లా నారుమడిని పెంచాలి అని తెలుసుకోవడానికి మనం ఏవో గారి దగ్గరికి పోదాము. ఏవో మేడం గారు చాలా మంచిగా చెప్తారంట.
గట్లనే అక్క.
నమస్కారం మేడం గారు.
ఆ నమస్కారం అమ్మా, బాగున్నారా? చెప్పండి, ఏం పని మీద వచ్చారు?
అదే మేడం గారు, వర్షాకాలం దగ్గర పడుతుంది కదా, ప్రతిసారి లాగానే ఈసారి కూడా వరినే వేద్దామనుకుంటున్నాము. మునపటి కంటే ఎక్కువ దిగుబడి వచ్చే రకాలు ఏవైనా ఉంటే వాటి గురించి కొంచెం చెప్పండమ్మా.
అలాగే చెప్తానమ్మా. మన శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ముందున్న రకాల కంటే ఎక్కువ దిగుబడి మరియు అందులో ఉన్న లోపాలు అనగా ఉల్లికోడు, దోమకాటు, సుడిదోమ మొదలైన తట్టుకునే విధంగా కొన్ని రకాలను తయారు చేశారు. అందులో ముఖ్యంగా తెలంగాణ సోన, బతుకమ్మ, కూనారం సన్నాలు, సోమనాథ్, సిద్ధి మొదలైనవి. ఈ రకాలన్నీ తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుకూలమైనవి.
ఏవో గారు, వర్షాకాలానికి తగిన వరి రకాలు, వాటి కాల పరిమితి గురించి కొంచెం చెప్పండి.
అలాగే అమ్మా, మూడు రకాల కాల పరిమితులు గల రకాలు ఉన్నాయి. దీనిలో దీర్ఘకాలిక వరి రకాలను 140 నుంచి 150 రోజుల కాల పరిమితి, మధ్యకాలిక రకాలను 130 నుంచి 135 రోజుల కాల పరిమితి, స్వల్పకాలిక రకాలను 120 నుంచి 125 రోజుల కాల పరిమితి, అతి స్వల్పకాలిక రకాలను 105 నుంచి 110 రోజుల కాల పరిమితితో సాగు చేసుకోవాలి.
మేడం గారు, అయితే ముందుగా దీర్ఘకాలిక వరి రకాల గురించి చెప్పండి.
అలాగే కలమ్మా. దీర్ఘకాలిక వరి రకాలను మే చివరి వారం నుంచి జూన్ చివరి వరకు వేసుకోవాలి. వీటిలో ముఖ్యంగా రైతులు సాంబా మసూరి అనగా బీపీటీ 5204, సిద్ధి అనగా WGL 44 మరియు స్వర్ణ అంటే NTU 7029 రకాలను సాగు చేసుకోవచ్చు. ఈ రకాలలో సాంబా మసూరి సన్నగింజ రకం, అలాగే సిద్ధి అనే రకం ఉల్లికోడ్ను తట్టుకునే సన్నగింజ రకం, స్వర్ణ అనే రకం తక్కువ నత్రజనితో అధిక దిగుబడినిచ్చే తెగుళ్లను తట్టుకునే రకం.
మేడం గారు, అట్లనే మధ్యకాలిక వరి రకాల సంగతి కూడా కాస్త చెప్పండి.
అలాగే అమ్మా. మధ్యకాలిక వరి రకాలైన విజేత అంటే MTU 1001, ప్రాణహిత అనగా JGL 1127, జగిత్యాల మసూరి అనగా JGL 1147, కృష్ణ అనగా RNR 2458 రకాలను వేసుకోవచ్చు. విజేత అనే రకం సుడిదోమ మరియు అగ్గి తెగుళ్లను తట్టుకునే రకం. ప్రాణహిత, జగిత్యాల మసూరి, పోలాస ప్రభ ఉల్లికోడ్ను తట్టుకునే సన్నగింజ రకాలు. కృష్ణ అనే రకం అగ్గి తెగుళ్లను కూడా తట్టుకునే సన్నగింజ రకం.
అయితే స్వల్పకాలిక వరి రకాల సంగతేంటమ్మా?
స్వల్పకాలిక వరి రకాలైన తెల్లహంస అనగా RNR 10754 చల్ని తట్టుకునే రకం మరియు సన్న రకాలైన తెలంగాణ సోన అనగా RNR 15048 అగ్గి తెగులను తట్టుకుంటుంది. జగిత్యాల సన్నాలు అనగా JGL 1798 ఉల్లికోడ్ని తట్టుకుని సాంబా మసూరి గింజ రకాన్ని పోలి ఉంటుంది.
మరి మేడం గారు, ఒకవేళ వర్షాలు రావడం ఆలస్యమైతే ఎలాంటి రకాలు వేసుకోవాలి?
ఆ కలమ్మ, మంచి ప్రశ్న వేశావు. ఒకవేళ వర్షాలు మరీ ఆలస్యమైతే అతి స్వల్పకాలిక వరి రకాలను ఆగస్టు మొదటి వారం వరకు నాటు వేసుకోవచ్చు. వీటిలో ముఖ్యంగా ప్రద్యుమ్న అనగా JGL 1704 ఉల్లికోడు అగ్గి తెగులను తట్టుకుంటుంది. రాజేంద్ర అనగా RNR 12329 చలిని మరియు బెట్టను తట్టుకునే రకం.
అవును మేడం గారు, ఈ మధ్య తెలంగాణ సోనా గురించి ఎక్కువగా వింటున్నాము, కానీ వాటి యొక్క లక్షణాలు గాని ప్రాముఖ్యత గురించి గాని మాకేం తెలియదు, కొంచెం చెప్పండి మేడం.
చెప్తానమ్మా. ఖరీఫ్ కాలంలో అనగా వర్షాకాలంలో ఆలస్యంగా నాట్లు వేసుకోవడానికి అనుకూలమైనది. అందువల్ల జూన్ మొదటి వారంలో పచ్చిరొట్ట పైరులైన జనుము లేదా పెసరు పంటను సాగు చేసి జూలైలో ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు. ఈ రకం అగ్గి తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకోవడమే కాకుండా రెండు కాలాలకు అనువైనవి. సాంబా మసూరి కన్నా సన్నగింజ నాణ్యత తక్కువ నూక శాతం మరియు అన్నము నాణ్యత కలిగి ఉంటుంది.
అలాగా మేడం గారు, ఈ మధ్య మేము బతుకమ్మ రకం గురించి కూడా బాగా వింటున్నాం, ఆ రకం గురించి కూడా చెప్పండమ్మా.
అలాగే అమ్మా, చెప్తాను. మన రాష్ట్రంలో దొడ్డు రకాలలో ఒకటైన MTU 1010 రకంలో అగ్గి తెగులు సోకడము మరియు కోత సమయంలో ముఖ్యంగా యాసంగిలో గింజలు రాలిపోయే లక్షణాలు ఉండడం వలన ఈ రకానికి ప్రత్యామ్నాయంగా బతుకమ్మ అనే రకాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ రకం రెండు కాలాలకు అనుకూలంగా ఉండి 120 రోజుల్లో కోతకు వచ్చి సగటున 2.8 నుండి 3.2 టన్నులు ఒక ఎకరానికి దిగుబడినిస్తుంది. యాసంగిలో గింజ రాలదు, దీనికి 3 వారాల నిద్రావస్థ కలదు.
మేడం గారు, ఇప్పటిదాకా రకాల గురించి చెప్పారు కదా, మరి నారుమడి పెంచుకోవడానికి ఎటువంటి నేలలైతే బాగుంటాయి, లేదంటే అన్ని నేలల్లో పెంచుకోవచ్చా?
ఆ కలమ్మ, సమస్యాత్మక నేలలు అనగా చౌడు, క్షారము, ఆమ్లము కలిగిన నేలలు మరియు నీటి ముంపుకు గురయ్యే భూములలో తప్ప అన్ని నేలల్లో నారును పెంచుకోవచ్చు కలమ్మ.
మేడం గారు, వర్షాకాలంలో నారు వేసుకోవాలంటే ఏ సమయంలో వేసుకుంటే బాగుంటుంది?
దేవమ్మ, సాధారణంగా నీటి వసతి, రకాల కాల పరిమితిని బట్టి నారు పెంచే సమయం మారుతూ ఉంటుంది.
మరి వాటి గురించి వివరించండమ్మా.
దీర్ఘకాలిక రకాలను నీటి వసతి క్రింద సాగు చేయుటకు మే చివరి వారం నుండి జూన్ 20 వరకు, అలాగే స్వల్పకాలిక రకాలను నీరు తక్కువగా ఉండి ఆలస్యంగా నారు పోసుకుండకు, అలాగే స్వల్పకాలిక రకాల కంటే తక్కువ కాల పరిమితి కలిగిన రకాలను మరీ ఆలస్యంగా నాటుటకు ఆగస్టు మొదటి వారం వరకు అనుకూలమైన సమయం.
మేడం గారు, ఎకరానికి కావలసిన నారును పెంచడానికి ఎన్ని కిలోల విత్తనం అవసరమవుతుందమ్మా?
రకాలని బట్టి విత్తన మోతాదు మారుతూ ఉంటుంది కలమ్మా. దొడ్డు రకాలైతే 25 కిలోలు, సన్న రకాలైతే 20 కిలోల విత్తన మోతాదు అవసరమవుతుంది.
ఎన్ని కిలోలు వేసినా ఏం లాభం మేడం గారు? ఏవో రోగాలు సోకడం, తీరా చూస్తే ఎకరానికి సరిపడా నారు రావడం లేదు.
దీని గురించి మీరంతా బాధపడకండి దేవమ్మా. విత్తనం శుద్ధి చేయడం ద్వారా మనం ఆ సమస్యను అధిగమించవచ్చు.
విత్తన శుద్ధి అంటే ఏంటి మేడం గారు? జర దాని గురించి వివరిస్తారా?
ఆ చెప్తాను కౌసల్య. విత్తన శుద్ధి అనగా విత్తనానికి రసాయన మందులు గాని లేదా జీవ శిలీంద్ర నాశకాలను గాని పట్టించడం. ఈ విధంగా విత్తన శుద్ధి చేయడం వలన విత్తనం ద్వారా గాని నేల ద్వారా గాని సోకే తెగుళ్ళు మరియు చీడపీడలను అదుపులో ఉంచవచ్చు.
మరి విత్తన శుద్ధికి ఎటువంటి శిలీంద్ర నాశకాలను ఉపయోగించాలి మేడం గారు?
మెట్ట నారుమల్లకైతే కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బన్ డిజమ్ను తడితో పట్టించి ఆరబెట్టి నారుమడిలో చల్లుకోవాలి.
మేడం గారు, మరి దమ్ము నారుమళ్లకు కూడా ఇలాగే చేసుకోవాలా?
లేదు దేవమ్మా, దమ్ము నారుమడికి శిలీంద్ర నాశని మోతాదుతో పాటు విత్తన శుద్ధి చేసే విధానం కూడా మారుతూ ఉంటుంది.
అట్లయితే దాని గురించి కూడా చెప్పండమ్మా.
దమ్ము చేసిన నారుమళ్లకైతే లీటరు నీటికి 1 గ్రాము కార్బన్ డిజం కలిపిన ద్రావణంలో 24 గంటలు నానబెట్టి ఆ తరువాత మండెకట్టిన మొలకను నారుమడిలో చల్లుకోవాలి. కిలో విత్తనానికి 1 లీటర్ ద్రావణం సరిపోతుంది.
మేడం గారు, పోయినేడు ఇలాగే మండె కట్టినప్పుడు అసలు విత్తనాలు మొలకెత్తనే లేదు. దానికి గల కారణం ఏమై ఉండొచ్చు మేడం గారు?
కొన్ని రకాల విత్తనాలకు నిద్రావస్థ ఉంటుంది కలమ్మా. దాని కారణంగానే వాటికి జీవం ఉన్నా కొన్ని రోజుల వరకు మొలకెత్తలేవు. ఈ నిద్రావస్థ సమయం రకాలను బట్టి కూడా మారుతూ ఉంటుంది.
మరి నిద్రావస్థ తొలగిపోయి విత్తనాలు మొలకెత్తాలంటే ఏం చేయాలి మేడం గారు?
నిద్రావస్థ తొలగించడానికి ఎక్కువ నిద్రావస్థ అనగా 4 నుంచి 5 వారాలున్న విత్తనాలైతే 10 ml గాఢ నత్రికాంలం కలిపి ఆ ద్రావణంలో 24 గంటలు నానబెట్టి కడిగి మండె కట్టాలి.
నిద్రావస్థ వల్ల లాభం కూడా ఉంటుందని విన్నా, ఇది నిజమేనా మేడం గారు?
అది నిజమే కౌసల్య. ఏం పంటకైనా కొద్దిపాటి నిద్రావస్థ ఉండడం ఎంతైనా అవసరం. ఎందుకంటే పంట కోత సమయంలో ఒకవేళ వర్షాలు వచ్చినట్లయితే విత్తనాలు మొక్క పైన మొలకెత్తి నాణ్యతతో పాటు దిగుబడి కూడా తగ్గుతుంది. ఇటువంటి సమయంలో కొద్దిపాటి నిద్రావస్థ ఉండడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు.
మేడం గారు, నారుమడికి ఎంతెంత మోతాదుల్లో ఎరువులను వేసుకోవాలి?
2 గుంటల నారుమడికి 2 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం మరియు 1 కిలో పొటాషియం ఎరువులను దుక్కిలో వేసుకోవాలి. అదే విధంగా పశువుల పేడను లేదా ఇతర సేంద్రీయ ఎరువులను దుక్కిలో వేయడం చాలా మంచిది.
మేడం, నారుమడిలో మొక్కలు అక్కడక్కడ తృప్పు రంగుకు మారి చనిపోతున్నాయి, అసలు కారణం ఏమై ఉంటుంది?
అదేం లేదు దేవమ్మా, జింకు లోప లక్షణం కారణంగా మొక్కలు తృప్పు రంగుకు మారి చనిపోతాయి. దీని సవరణకు లీటరు నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేట్ కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
మేడం, దేవమ్మ పొలంలో మొక్కలు తుప్పు రంగుకు మారినట్లే మా పొలంలో మొక్కలు తెలుపు రంగుకు మారాయి, మరి కారణం ఏమై ఉంటుంది?
ఇనుపధాతు లోప లక్షణం కారణంగా మొక్కలు తెలుపు రంగుకు మారతాయి. మెట్ట నారు మడిలలో ఇది ఎక్కువగా వస్తుంది. దీని సవరణకు గాను పంట వయసు మరియు ఎదుగుదలను బట్టి 2 నుంచి 5 గ్రాముల అన్నబేది మరియు 0.5 నుంచి 1 గ్రాము నిమ్మ ఉప్పు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మేడం గారు, పోయిన ఏడాది సరిపడనంత నీరు లేక నారును ప్రధాన మడిలో వేసుకోవడం ఆలస్యం కావడం వలన నారు ముదిరిపోయింది. ఇట్లా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
అదేం లేదు కలమ్మా, నాట్లు ఆలస్యమయ్యే ప్రదేశాల్లో 2వ దఫ నత్రజనిని ఆలస్యంగా వేసి నారు ముదరకుండా చూడాలి.
నారుమడి చివరి రోజుల్లో ఏవో చీడపీడలు సోకి నారు నాటిన తర్వాత నిలదొక్కుకోకుండా కొన్ని చనిపోతున్నాయి. దీనిని నివారించడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి మేడం.
దీనికి ఒకటే మార్గం దేవమ్మా. నారు పీకే 7 రోజుల ముందు గుంట నారుమడికి 400 గ్రాముల కార్బోఫ్యూరాన్, 3G గుళికలు ఇసుకలో కలిపి చల్లి పలుచగా నీరుంచాలి.
కలుపు కూడా వస్తుందమ్మా. మనుషుల్ని పెట్టించి కలుపు తీయించిన లాభం లేకపోయే. కలుపు నివారణకు ఏం చేస్తే బాగుంటుందో కొంచెం చెప్పండమ్మా.
కలుపు నివారణ కోసం కలుపు మందులు పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది కౌసల్య.
ఏ ఏ కలుపు మందులను ఎంత మోతాదులో ఎప్పుడు వేసుకోవాలి చెప్పండి మేడం గారు.
మంచి ప్రశ్నే అడిగావు కలమ్మా. బిస్పైరిబ్యాక్ సోడియం అనే కలుపు మందును 0.5 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి చొప్పున కలిపి విత్తిన 8 నుంచి 10 రోజులకు పిచికారీ చేయాలి. నారుమడిలో ఊదా వంటి గడ్డి జాతి కలుపు మొక్కలు ఉన్నట్లయితే విత్తిన 15 నుంచి 20 రోజులకు సైహలోఫాప్ పీ బ్యూటైల్ అనే కలుపు మందును 1.5 మిల్లీలీటర్లు లీటరు నీటికి చెప్పున కలిపి పిచికారీ చేయాలి.
చాలా ధన్యవాదాలు మేడం గారు. మేము అడిగిన సందేహాలను చాలా వివరంగా సమాధానం చెప్పారు. మళ్ళోసారి ధన్యవాదాలు.
మంచిదమ్మా. మీకు ఇకపై ఏ సందేహాలు ఉన్నా నా దగ్గరికి రాండి, నేను వివరిస్తాను.
విన్నారుగా రైతన్నలు, ఇది ఈనాటి చేను కబుర్లు రేడియో కార్యక్రమం.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుకబుర్లు.
మన శరీరంలో ఎంతో ముఖ్య పాత్ర పోషించే విటమిన్లలో బి విటమిన్ ఒకటి. వాటి గురించి తెలుసుకోవటమే ఈ రోజు మన చేనుకబుర్ల అంశం. బి విటమిన్లు సెల్ జీవక్రియలో ముఖ్యమైన పాత్ర పోషించే నీటిలో కరిగే విటమిన్ల తరగతి. ఈ విటమిన్లు ఇదే పేర్లను పంచుకున్నప్పటికీ ఇవి ఒకే రకమైన ఆహార పదార్థాలలో తరచుగా సహజీవనం చెందుతూ ఉంటాయి. సాధారణంగా అన్ని 8 పదార్థాలు కలిగిన ఆహార పదార్థాలు విటమిన్ బి సముదాయంగా సూచించబడతాయి. ప్రతి విటమిన్ యొక్క ప్రత్యేకత, సంఖ్య లేదా పేరు ద్వారా బి విటమిన్ బీజోవ పదార్థాలు సూచించబడతాయి. బి విటమిన్లు లభించే ఆహార పదార్థాలు. బి విటమిన్లు మొత్తం సంవిధాన పరచని ఆహారాలలో కనిపిస్తాయి. చక్కెర మరియు తెలుపు పిండి వంటి ప్రాసెస్ చేయబడిన కార్బోహైడ్రేట్లు వాటి ప్రాసెస్ చేయని వాటికన్నా తక్కువ బి విటమిన్ ని కలిగి ఉంటాయి. బి విటమిన్లు ముఖ్యంగా టర్కీ, ట్యూనా మరియు కాలేయం మాంసంలో కేంద్రీకృతమై ఉన్నాయి. బి విటమిన్ల యొక్క మంచి వనరులు చిక్కుళ్ళు, తృణధాన్యాలు, బంగాళదుంపలు, అరటిపండ్లు, మిరపకాయలు, బీరు యొక్క ఈస్ట్ మరియు చెరుకు మడ్డి మొదలైనవి. ఇప్పుడు బి విటమిన్ల గురించి తెలుసుకుందాం. విటమిన్ బి1. విటమిన్ బి1 ని థయామిన్ అని కూడా పిలుస్తారు. ఇది శరీరంలో ఆహారాన్ని జీవక్రియ చేయడానికి మరియు హృదయ ఆరోగ్యం కోసం మరియు నరాల పనితీరుని నిర్వహించడానికి శరీరం చేత ఉపయోగించబడే కోఎంజైమ్. థయామిన్ ని ఇతర బి విటమిన్లతో కలిపి కూడా ఉపయోగిస్తారు. ఇది హృదయ వ్యవస్థ, ఎండోక్రైన్ వ్యవస్థ మరియు జీర్ణ వ్యవస్థ యొక్క ముఖ్యమైన విధులు నిర్వహించడానికి బి విటమిన్ కాంప్లెక్స్ తయారు చేయబడి ఉంటాయి. ఒకవేళ శరీరంలో తగినంత థయామిన్ లేకపోతే ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లలో నిండి ఉన్న అణువులను వివిధ ముఖ్యమైన విధులను నిర్వహించడానికి సరిగా ఉపయోగించుకోలేదు. విటమిన్ బి1 అధికంగా ఉన్న ఇండియన్ ఫుడ్స్, నట్స్, చేప, లీన్ పోర్క్, గ్రీన్ పీస్, బటానీ, స్క్వాష్, బీన్స్, విత్తనాలు, ఆస్పరాగస్, బ్రెడ్ మొదలైనవి. థయామిన్ గుండెకు సంబంధించిన వ్యాధులతో పోరాటంలో సహాయపడుతుంది మరియు గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. హృదయ స్పర్శ పోరాటంలో థయామిన్ ఉపయోగకరంగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. విటమిన్ బి2 రైబోఫ్లేవిన్. బి కాంప్లెక్స్ విటమిన్లలో మొట్టమొదట కనుక్కోబడింది బి2 విటమిన్. ఇది ఆమ్లాలకు, వేడికి, ఆక్సీకరణకు చలించకుండా స్థిరంగా ఉంటుంది. కానీ సూర్యకిరణాలకు, క్షారాలకు ఇది స్థిరత్వం కోల్పోతుంది. కాబట్టి రైబోఫ్లేవిన్ ఉన్న ఆహార పదార్థాలు సూర్యరశ్మికి గురైనప్పుడు అవి దానిని కోల్పోతాయి. ఈ విటమిన్లకు నీటిలో కరిగే గుణం ఉండటం వల్ల ఈ విటమిన్లు కలిగి ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా నీటిలో ఉడికించి వండితే విటమిన్లను కోల్పోవడం జరుగుతుంది. అలానే పాలను 4 గంటలు సూర్యరశ్మికి గురయ్యేలా చేస్తే దాంట్లోని 50% బి2 విటమిన్ నాశనం అవుతుంది. రైబోఫ్లేవిన్ లోపం వల్ల తలెత్తే సమస్యలు. ఈ విటమిన్ లోపాలు ఎక్కువగా పేదవారిలో, గర్భిణీలలో, బాలింతలలో, ముసలివాళ్లలో కనిపిస్తుంటుంది. ఆహారంలో కేవలం ధాన్యాన్ని మాత్రమే వాడి పప్పులు, పాలను అస్సలు తీసుకోకపోవడం వల్ల ఈ లోపాలు అధికమవుతాయి. అంతేకాక టీబీ, కలరా, విషజ్వరాలు, హైపర్ థైరాయిడిజం లాంటి వ్యాధులు సంక్రమించినప్పుడు కూడా బీటూ లోపం అధికంగా ఉంటుంది. బీటూ లోపం లక్షణాలు ఎక్కువగా నోటిపైన, చర్మం పైన మరియు కళ్ళలో కనిపిస్తాయి. విటమిన్ B3 నియాసిన్. నియాసిన్ ని పూర్వం నికోటినమిక్ యాసిడ్ అనేవారు. 1937లో శాస్త్రవేత్తలు ఈ విటమిన్ కు పెల్లాగ్రానే వ్యాధిని నివారించే శక్తి ఉందని కనుక్కున్నారు. ఇది నీటిలో కరిగే గుణం కల విటమిన్. మానవ శరీరంలో B3 విటమిన్ నిర్వహించే పాత్ర. కణాలు సక్రమంగా పనిచేయడానికి నియాసిన్ అవసరం. థయామిన్, రైబోఫ్లేవిన్ లాగానే శక్తి పోషకాలైన పిండి పదార్థాలు, మాంసకృత్తులు కొవ్వుల నుండి శక్తిని విడుదల చేయడానికి సహాయపడుతుంది. మాంసకృత్తులు పిండి పదార్థాలు కొవ్వులు ఏర్పడడానికి ఉపయోగపడతాయి. DNA మరియు RNA ఏర్పడడానికి సహాయపడుతుంది. NADD మరియు NADP అనే ఎంజైమ్లను ఏర్పరుస్తుంది. నియాసిన్ లోపం వల్ల తలెత్తే అనర్థాలు, చర్మ రుగ్మతులు, విరేచనాలు, మానసిక అలజడి దీని లక్షణాలు. దీన్ని 3D జబ్బు కూడా అని అంటారు. డెర్మటైటిస్, డయేరియా, డిప్రెషన్, వీటి వలన మృత్యువు వచ్చే ప్రమాదం కూడా ఉంది. నియాసిన్ ఏర్పడడానికి ట్రిప్టోపాన్ అనే అమైనో ఆమ్లం అవసరం. ఈ రెండూ లోపించినప్పుడు పెల్లాగ్ర వ్యాధి వస్తుంది. తృణధాన్యాలు, పప్పు దినుసులు, మాంసం, నూనె గింజలలో నియాసిన్ ఎక్కువగా ఉంటుంది. వేరుశనగలో నియాసిన్ సమృద్ధిగా ఉంటుంది. పాలలో నియాసిన్ ఎక్కువగా లేనప్పటికీ అది పెల్లాగ్రాన్ని నివారించడంలో సహాయపడుతుంది. విటమిన్ B5. పాంటోథెనిక్ యాసిడ్ ను సాధారణంగా విటమిన్ B5 గా పేర్కొంటారు. నీటిలో కరిగే విటమిన్ విభాగంలో చేర్చిన ఈ విటమిన్ శరీరానికి అవసరం. విటమిన్ B5 లోపం అనేది చాలా అరుదు. ఎందుకంటే శరీరానికి కావలసిన స్థాయిలో మనం తీసుకునే ఆహార పదార్థాలలో వీటిని పొందవచ్చు. దీనిని అధికంగా కలిగి ఉండే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. పొద్దుతిరుగుడు విత్తనాలు. వీటిలో అధిక మొత్తంలో విటమిన్ B5 ఉంటుంది. వీటితో పాటుగా అధిక మొత్తంలో ఫ్యాటీ యాసిడ్లు, అమైనో యాసిడ్లు, మినరల్ కూడా ఉంటాయి. ఈ పోషకాలన్నీ కలిగి ఉండే పొద్దుతిరుగుడు విత్తనాలు క్యాన్సర్ వ్యాధి పెరుగుదలను కూడా నివారిస్తాయి. వీటిలో దాదాపు 7.06 మిల్లీగ్రాముల విటమిన్ B5 ఉంటుంది. చికెన్ లివర్. దీనిలో విటమిన్ B5 పుష్కలంగా ఉంటుంది. సాల్మన్ చేప. వీటిలో 2.24 మిల్లీగ్రాముల విటమిన్ B5 ఉంటుంది. పుట్టగొడుగులు. విటమిన్ B5 ను పుష్కలంగా కలిగి ఉండే మరొక మూలాధారంగా పుట్టగొడుగులను పేర్కొనవచ్చు. వీటిలో 3.59 మిల్లీగ్రాముల విటమిన్ B5 ఉంటుంది. విటమిన్ B6 ఉపయోగాలు. విటమిన్ B6 ను గర్భ సమస్యలు, హోమోసెస్టిన్యూరియా, నరాల ఆటంకాలు, రక్తహీనత, మెంటల్ సమస్యలు, మూర్ఛ, నర్వ్ డిజార్డర్స్ లాంటి వ్యాధులు, పరిస్థితులు మరియు లక్షణాల చికిత్స, నియంత్రణ, నివారణ మరియు పెరుగుదల కొరకు ఉపయోగిస్తారు. విటమిన్ B6 దుష్ప్రభావాలు. విటమిన్ B6 వల్ల నిద్రమత్తు, వికారం, బర్నింగ్ లేదా బిగుతు సంచలనం, కడుపు అప్సెట్ అవడం, జలదరింపు, తలనొప్పి, తీవ్రమైన నరాల వ్యాధి వంటివి రావచ్చు. విటమిన్ B7 బయోటిన్. బయోటిన్ అనేది నీటిలో కరిగే బి సంక్లిష్ట విటమిన్. అది ప్రోటీన్లు మరియు గ్లూకోజ్ యొక్క జీవక్రియను దోహదపరుస్తుంది. దీనిని విటమిన్ B7 లేదా విటమిన్ H అని కూడా పిలుస్తారు. బయోటిన్ అంటే జీవక్రియలో పాల్గొన్న ఒక ఎంజైమ్ల సహాయకారి. కొవ్వు ఆమ్లాలు కొవ్వులు మరియు నూనెల్లో కనిపించే అణువు యొక్క రకం. లూసిన్ మానవులకు సంయోగం చేయలేని ముఖ్యమైన అమైనో ఆమ్లం. గ్లూకోనిజెనిసిస్ కార్బోహైడ్రేట్లు లేని అణువుల నుండి గ్లూకోజ్ సంశ్లేషణకు ఉపయోగపడే ఒక అమైనో మరియు కొవ్వు ఆమ్లం. శరీరంలోని గ్లూకోజ్ ని ప్రోత్సహించడానికి మరియు ప్రోటీన్లు, కొవ్వులు మరియు కార్బోహైడ్రేట్లను జీవక్రమానుసారం చేయడానికి బయోటిన్ ముఖ్యమైనదని యూనివర్సిటీ ఆఫ్ మెరీలాండ్ మెడికల్ సెంటర్ వివరించింది. ఇది కార్బన్ డైఆక్సైడ్ ని బదిలీ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ప్రకారం బయోటిన్ పోషకాల జీవక్రియకి, శక్తి ఉత్పాదక జీవక్రియ, జుట్టు, చర్మం మరియు శ్లేష్మ పొరలను నిర్వహించడం, నాడీ వ్యవస్థ ఫంక్షన్, మానసిక విధికి దోహదం చేస్తుంది. ఆరోగ్యకరమైన గోర్లు, చర్మం మరియు జుట్టుకు బయోటిన్ దోహదం చేస్తుంది. కనుక చర్మం మరియు జుట్టు కోసం పలు సౌందర్య మరియు ఆరోగ్య ఉత్పత్తుల్లో ఇది ఉంటుంది. అయితే ఇది జుట్టు లేదా చర్మం ద్వారా శోషించబడదు. బయోటిన్ ఎయిడ్స్ మరియు మధుమేహం నియంత్రించడంలో పాత్ర పోషిస్తుంది. విటమిన్ B9 ఫోలిక్ ఆమ్లం. ఫోలిక్ ఆమ్లం విటమిన్ B కాంప్లెక్స్ లో ఒకటైన విటమిన్ B9. మానవుని పెరుగుదలకు, రక్త కణాల ఉత్పత్తికి ఇది అవసరం. దీని లోపం వల్ల మానవుల్లో రక్తహీనత సంభవిస్తుంది. కాలేయం, తాజా ఆకుకూరలు మొదలైన వాటిలో ఈ విటమిన్ లభిస్తుంది. గర్భిణీ స్త్రీలలో ఈ విటమిన్ లోపం వలన పుట్టే పిల్లల్లో గ్రహణం మొర్రి అనే అంగవైకల్యం కలుగుతుందని గుర్తించారు. ఇది మహిళలకు ప్రతి దశలో అవసరమే. రక్తహీనతను తగ్గించడానికి ఇనుము అవసరం. ఎముక పుష్టికి కాల్షియం అవసరం. పుట్టినప్పటి నుంచి ఎదిగే ప్రతి దశలో కణ నిర్మాణానికి, ఎర్ర రక్త కణాల తయారీకి ఫోలిక్ ఆమ్లం అవసరం. ఇది శరీరంలో తనంతట తానుగా తయారవదు, మాత్రల రూపంలో తీసుకోవాలి. లేదంటే ఫోలేట్ కారకాలున్న ఆహార పదార్థాలను తినడం ద్వారా పొందాల్సిందే. నెలసర్లు రావడం, గర్భం దాల్చడం, ఓ బిడ్డకు జన్మనివ్వడం, పిల్లలకు పాలివ్వడం వంటి మార్పులు చోటు చేసుకునే సమయంలో శక్తి సన్నగిల్లకుండా చూడటంలో, ఉదర సంబంధ కణ నిర్మాణంలో ఫోలేట్ ఉపయోగపడుతుంది. కాలేయము, మాంసము, గుడ్లు, పాలు, ఫలాలు, ధాన్యాలు, ఆకుకూరలు, పాలకూరలు మరియు ముదిరాకు పచ్చని ఆకుకూరలో పుష్కలంగా ఫోలేట్ లభిస్తుంది. ముఖ్యంగా పాలకూరలో అత్యధికంగా 260 మైక్రోగ్రాములను పొందవచ్చు. విటమిన్ B12, కోబాలమిన్. మన నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి ఎర్ర రక్త కణాల తయారీకి B12 విటమిన్ తప్పనిసరి. దీని లోపం కొద్ది మోతాదులోనే ఉంటే కండరాల బలహీనత, నిస్సత్తువ, వణుకు, మూత్రం ఆపుకోలేకపోవటం, రక్తపోటు తక్కువ కావటం, కుంగుబాటు, మతిమరుపు వంటి గ్రహణ సమస్యలు తలెత్తుతాయి. ఇక లోపం మరీ తీవ్రమైతే రక్తహీనతకు దారితీస్తుంది. అన్ని B-విటమిన్ల మాదిరిగానే B12 కూడా నీటిలో కరుగుతుంది. అయితే మోతాదు ఎక్కువగా ఉంటే దీన్ని మన శరీరం కాలేయం, కణజాలాల్లో నిల్వ చేసుకుంటుంది. ఒకవేళ తక్కువగా తీసుకుంటే చాలా త్వరగానే B12 లోపం కనబడుతుంది. వృద్ధుల్లో తికమక పడటం, మతిమరుపు వంటి లక్షణాలు సహజంగా కనిపించేవే. కానీ ఇందుకు B12 విటమిన్ లోపం కూడా కారణం అవ్వచ్చు. ఎందుకంటే వయసు మీద పడుతున్న కొద్దీ మనం తీసుకునే ఆహారంలోని B12 విటమిన్ ను గ్రహించే శక్తి కూడా తగ్గుతుంది. కేవలం మాంసంలో, ముఖ్యంగా కాలేయంలో B12 అధిక మొత్తంలో ఉంటుంది. సుమారు 100 గ్రాముల కాలేయం ద్వారా 83 మైక్రోగ్రాముల విటమిన్ B12 లభిస్తుంది. చేపలు, సెల్ఫిష్ లో కూడా ఎక్కువగానే ఉంటుంది. పాల పదార్థాలు, గుడ్లు, చికెన్ లో కాస్త తక్కువగా ఉంటుంది.
విజ్ఞానగణికి స్వాగతం. గతవారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరు ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకి సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గతవారం మొదటి ప్రశ్న, ఖరీఫ్ కంది సాగులో LRG 41 రకం యొక్క పంట కాలం ఎన్ని రోజులు ఉంటుంది? ఏ 180 రోజులు, బి 130 రోజులు. ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఏ 180 రోజులు. గతవారం రెండవ ప్రశ్న, కంది జొన్న అంతర పంటగా వేసినప్పుడు విత్తన మోతాదు ఎంత నిష్పత్తిలో వేయాలి? ఏ 1:7, బి 1:2. ఈ ప్రశ్నకి సరైన సమాధానం బి 1:2. ఈ రెండు ప్రశ్నలకి సరైన సమాధానాలు పంపిన వారు ఎవరూ లేరు. కేవలం మొదటి ప్రశ్నకి మాత్రమే సరైన సమాధానం పంపిన వారు సంగీత, గంభీరావుపేట. కేవలం రెండవ ప్రశ్నకి మాత్రమే సరైన సమాధానం పంపిన వారు బి శ్రీరామ్, గూడూరు. వివేక్ కుమార్, ఉప్పర్ మలియాల్, ఎల్ శ్రీధర్ రెడ్డి, గంభీరావుపేట. బండ గీతాంజలి, గంభీరావుపేట్. వీరందరికీ మా చేనుకబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, వరి విత్తనాలకు నిద్రావస్థ తొలగించడానికి ఉపయోగించే ద్రావకం ఏ గంధకం, బి నత్రికాంబ్లం. మీ అందరి కోసం ప్రశ్న మరొకసారి, వరి విత్తనాలకు నిద్రావస్థ తొలగించడానికి ఉపయోగించే ద్రావకం ఏ గంధకం, బి నత్రికాంబ్లం. ఈ వారం రెండవ ప్రశ్న, వరి నారు ఏ సూక్ష్మధాతు లోపం వలన తుప్పు రంగులోకి మారుతుంది? ఏ జింకు, బి క్లోరిన్. ప్రశ్న మరొకసారి, వరి నారు ఏ సూక్ష్మధాతు లోపం వలన తుప్పు రంగులోకి మారుతుంది? ఏ జింకు, బి క్లోరిన్. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకి సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకి సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరొకసారి 9550704672 ఈ నెంబర్ కి SMS చేయగలరు. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.